Namaste, this is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి.
ఈ మధ్యను మా ఇంట్లో అంటే ఎడింబరో ఇంట్లో జరిగిన సంగతి చాలా ఆశ్చర్యం అనిపించింది. మానవ స్వభావం ఎక్కడున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటిగానే ఉంటుంది. అందులో ముఖ్యంగా వంటవాళ్ల గుణం మరీను. మొదట వచ్చిన కొత్తల్లో ఇక్కడ మనుషుల శరీరం ఎంత తెల్లగా ఉంటుందో వాళ్ళ చర్యలు కూడా అంత స్వచ్ఛంగానూ నిష్కళంకంగానూ ఉంటాయనుకున్నాను. ఇది కేవలం నిజమే కాదేమోనని, నా ఊహాజనితమేమోనని అనుమానం కొంచెం కలిగింది. నేను దేశంలో కాదు కాదు ఎడింబరలో అడుగుపెట్టినప్పటి నుంచి రాజు సలహాననుసరించి నేను తెచ్చుకున్న తాటాకుల కట్ట ఉపయోగించడం మానేశాను. దానికి ప్రత్యామ్నాయంగా ఒక విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి గంటసేపు వాడికి బోధించి 2 వెండి తాటాకులు 4 గీసుకోవడానికి చేయించుకొని తెచ్చుకున్నాను. ఒకటి పెట్టెలో భద్రపరుచుకొని 2వది ఉపయోగిస్తూ దంతధావనం అయిన తర్వాతను పేస్టు బ్రష్లతో పాటు స్నానాల గదిలో విడిచి వస్తూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లైన తర్వాతను ఒకరోజున అది కనిపించలేదు. ఎంతసేపో వెతుక్కున్నాను, దొరకలేదు. ఏమై ఉంటుందా అనుకుంటూ ఆ పూటకు తాటాకుతోటి కాలక్షేపం చేసి ఆ తాటాకు ల్యాండ్ లేడీ చూడకుండా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించేసి వీధిలో గిరవాడేశాను. 2 రోజులు దాని సంగతి ఏమీ తేలలేదు. ఏమైందని నెమ్మదిగా మా ల్యాండ్ లేడీని అడిగాను. తనకేమీ తెలీదని, అదేమిటో ఎప్పుడూ చూడనే లేదని మొదట బుకాయించింది. మళ్లీ కొంతసేపు ఆవిడకు వర్ణించి చెప్పాను. అది వెండిదని ఖరీదైనదనీని. వెండా శ్యామ్ గారు, నిజంగా వెండే? అయ్యో పాపం, ఏమైపోతుంది, ఇక్కడికెవ్వరూ రారే అంది ఆశ్చర్యాన్ని అభినయిస్తూ. ఇక్కడికెవ్వరూ రారని నాకు తెలుసును, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను. అబ్బేబే, నాకేమి తెలీదండి శ్యామ్ గారు, నేను అలాంటి దాన్ని కాదు. నాకేమి ఉపయోగమది, మా దేశంలో నాలిక గీసుకోవడం అలవాటు లేదు అంది. అవును, మీ దేశంలో నాలిక గీసుకోరు, మొహము కడుక్కోరు. మీ దేశంలో మొహమే కాదు, ఏది కడుక్కోవడం అలవాటు లేదు కదా అన్నాను. సరే, ఈవిడే ఏదో చేద్దెబ్బ కొట్టేసిందని అనుమానం గట్టిగా తగిలింది నాకు. సరే ఏం చేస్తాం చూద్దాం అనుకుని పెట్టెలో దాచుకున్న 2వ విండాకు పైకి తీశాను. మామూలుగానే స్నానాల గదిలోనే పెడుతూ వచ్చాను. ఒకరోజున మామూలుగా నాకు భోజనం తీసుకొచ్చినప్పుడు యథాలాపంగా అన్నట్టు, ఏమండి నువ్వు అడిగిన వస్తువు దొరికినట్లుందే, అక్కడే ఉంది అంది. వెండి బంగారాలు పోనే కూడదు గాని పోతే దొరకడం ఎన్నడో ఎక్కడో గాని ఉండదు. నేను మళ్ళీ కొత్త చేయించుకున్నాను అన్నాను. 10-15 రోజులైన తర్వాతను ఇది కూడా మాయమైంది. ఈ 4 బద్ద మళ్లీ మాయమైందండి అని ఆవిడతో సవినయంగా మనవి చేసుకున్నాను. ఆవిడ కొంచెం కోపం అభినయిస్తూ, ఇదేమిటండి, ఇక్కడ ఏ వస్తువు ఎప్పుడు పోనిదే, ఇదొక్కటి మట్టుకు ఎలా పోతుంది, మీరే ఎక్కడో పారేసుకుని ఉంటారు అంది. ఇదేమి దొడ్లోకి వీధిలోకి తీసుకెళ్లి ఉపయోగించి పారేసే వస్తువు కాదు కదా, ఎక్కడే పోయి ఉండాలి అన్నాను. అయితే నేను తీశానంటారా అంది కోపంగా. నేను కళ్ళతోటి చూడందే ఆ మాట ఎలా అనను, పోవడం మటుకు ఇక్కడే పోయింది అన్నాను. ఆవిడకు చాలా కోపం వచ్చినట్టుంది, విసవిస నా ఎదుటి నుంచి వెళ్ళిపోయింది. తరువాత క్రమేణా ఇంకొక అనుమానం తగిలింది నాకు. వారం వారం నాకు కొన్న బియ్యం వగైరా భోజన పదార్థాలకు బిల్లు పెరుగుతుండడం గమనించాను. పోనీ నేనేమైనా ఎక్కువ తింటున్నానా అని కూడా ఆలోచించుకున్నాను. ఎంత ఎక్కువ తిన్నా బిల్లు ఇంత పెరగవలసిన అవసరం లేదని అనిపించింది. మా రాజు దగ్గర ఈ ప్రస్తావన చేశాను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇటువంటి చిల్లర విషయాలలో కొంచెం హస్తలాఘవం ప్రదర్శించే స్వభావం ఈ ల్యాండ్ లేడీల జాతికి అంతటికీ ఉంది అన్నాడు రాజు. ఓహో అనుకున్నాను. అతను చెప్పిన దాంట్లో అనృతము అతిశయోక్తి లేదని మరో విషయంలో రుజువైంది. 4-5 సార్లు రాజు పంపినవి, 5-6 సార్లు నేను కొనుక్కున్నవి కొన్ని మనదేశ పిండి వంటలు, మినపసున్ని లడ్డూ లాంటివి, ఇక్కడ దొరికే కేకులు చాక్లెట్లు లాంటివి నేను తెచ్చి సీసాల్లో పెట్టుకునేవాణ్ణి. మన దేశపు పిండి వంటలు 1-2 సార్లు ఇంటివాళ్లకు రుచి చూపించాను కూడాను. అవి రుచి మరిగారు కాబోలు. అలాంటివి ఎప్పుడు తీసుకొచ్చినా 10 రోజులు నేను ఉపయోగించుకునేవి 1-2 రోజుల్లోనే హారతి కర్పూరంలాగా హరించుకుపోయేవి. ఇదేమిటి సీసా తరుగు అని ల్యాండ్ లేడీని అడిగాను కూడాను ఉండబట్టలేక. ఆవిడకు చాలా కోపం వచ్చినట్లు అభినయిస్తూ, మేము చేసే పనులు మా ఇంట్లో మీకు వసతి బాగలేకపోతే మీరు ఇంకొక చోటకు వెళ్ళవచ్చును గాని మాకిలాంటి చిల్లర దొంగతనాలు అంటగట్టడం న్యాయం కాదు అంది. కొంచెం కన్నీరు కూడా కళ్ళలోంచి పైకి లాగడానికి ప్రయత్నించి విఫలరాలై జేబుర్మాల్తోటి కళ్ళు ముక్కు ఎర్రబడేటట్టుగా నలుపుకొని నా గదిలో నుంచి అవతలకు దాటింది. నేను రాజుతో మళ్లీ ఈ సంగతులన్నీ చెప్పాను. నువ్వేం అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయకు, ఎక్కడికి వెళ్ళినా ఇటువంటివి తప్పవు. ఇక్కడ మనకు యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటుంది. తక్కిన అన్ని విషయాల్లోనూ ఆవిడ మంచి మనిషే ఉన్నవాళ్లల్లో. సరే కూతుళ్ళ మంచి జడ్డలు ఈ పాటకు నువ్వు గ్రహించే ఉంటావనుకో అన్నాడు కొంటెగా. ఓ గమ్మత్తు చేసి ఏడిపిద్దాం, ఆ దెబ్బతో ఇక జన్మలో ఎప్పుడు ఇలాంటి పని చేయదు అన్నాడు. ఏమిటా పని అన్నాను. నీతోటి చెప్పన్లే, నీకే తెలుస్తుంది అన్నాడు. 2 రోజుల తర్వాతను ఒక చక్కని ప్యాకెట్ పైన నా పేరు చిరునామా రాసి నా చేతికిచ్చి, నువ్వు పైతాడు విప్పేసి నీ గదిలో పెట్టుకో, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ప్యాకెట్టు కొంచెం బరువుగానే ఉంది. సరే ఇదేమిటో చూద్దామని అతను చెప్పినట్టు చేసి సాయంత్రం అతను నేను షికారు వెళ్ళినా మామూలు వేళకంటే కొంచెం ఆలస్యంగా రాజుతో సహా ఇంటికొచ్చాము. లోపల ప్రవేశించేటప్పటికీ ఇంటావిడ రోదనలు, కూతుళ్ళ ఓదార్పులు వినబడి మేమిద్దరం వంటింట్లోకి వెళ్ళి ఏమిటి ఏమిటి అని కంగారుగా అడిగాం. నన్ను చూసి ఆవిడ మరీ ఏడవడం మొదలుపెట్టింది. ఏమిటమ్మా ఏం జరిగింది అని పిల్లల్ని అడిగాను. ఏమీ లేదండి, మీ గది తుడుస్తూ సవరిస్తూ అక్కడేదో ప్యాకెట్ కనబడితే ఉంచేదో పారేసేదోనని మా అమ్మ విప్పి చూసింది, అందులో పాము కనబడ్డది. మా అమ్మకు దాన్ని చూసిన భయంతో మూర్చ వచ్చింది అని పెద్దమ్మాయి ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. నేను నిర్ఘాంతపోయి రాజుమోహన్ కేసు చూశాను. అతను నిశ్చలంగా ఎంతో సానుభూతితో మాట్లాడుతున్నట్లు, అరెరే ఎంత పొరపాటు జరిగింది, అది జాగ్రత్తగా ఉంచు సుమీ, ఎవర్నీ ముట్టుకోనివ్వద్దు అని మా పార్వతీశంతో చెప్పాను కూడాను. ఇది ఈ దేశంలో దొరికే కొత్త రకం పాము, ఇది మా దేశంలో దొరకదు, అందుకని మా కాలేజీ మ్యూజియానికి పంపించవల్లని ఎంతో కష్టపడి సంపాదించి మా ఫ్రెండ్ చేతికిచ్చాను. అతను తెలివి తక్కువగా మీకు అందుబాటులో ఉంచినట్టున్నాడు. ఇంతకు అది చచ్చిన పామే గనక ఇంకా చచ్చినా మనల్ని కరవదు. ఈ పొరపాటుకు మేం చాలా విచారిస్తున్నాం, మీరేమీ అనుకోకండి. మీ అమ్మగారికి ఏమీ భయం లేదని ధైర్యం చెప్పండి అని నా గదిలోకి చక్కా వచ్చి మేమిద్దరం ఎంతోసేపు చచ్చేటట్టుగా నవ్వుకున్నాం.
ఇంకా నీ వస్తువులకేమీ భయం లేదోయ్ అన్నాడు రాజు.
భలే వాడివోయ్, అద్భుతమైన చికిత్స చేశావు. మా ఇంటావిడకు ఈ జన్మలో ఈ తెగులు పుట్టదింకా అన్నాను.
ఆలస్యమవుతోందని రాజు వెళ్ళిపోయాడు. నేను ఏమీ ఎరగనట్టు మళ్లీ వంటగదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న ల్యాండ్ లేడీ దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుని మీద చెయ్యి వేసి చాలాసేపు సముదాయించి మళ్లీ ఓసారి క్షమాపణ చెప్పి వచ్చేటప్పుడు ఆమెను బుగ్గ మీద ఒకసారి ముద్దు పెట్టుకుని మంచం మీద నుంచి దిగాను. దాంతో ఆవిడకి ఎక్కడలేని సంతోషం వచ్చి ఉన్న కోపమంతా పోయి,
నాయనా సామ్, ఎంత భయపడ్డాననుకున్నావు? అమాంతం అక్కడే ప్రాణం పోతుందనుకున్నాను.
నన్నది కరిచినట్టు కూడా నాకు అనుమానం వేసింది. దాంతో మరీ భయపడ్డాను అంది మళ్లీ ఓసారి కళ్ళు ఒత్తుకుంటూ.
మీకేం భయం లేదండి, ఇంకెప్పుడూ ఇటువంటి తెలివి తక్కువ పని చేయంలేండి. ఇది ఇప్పుడే పంపించేస్తాను ఇక్కడి నుంచి. మళ్లీ ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే మీ ఇంట్లోంచి వెళ్ళగూడదుగానులేండి అన్నాను.
అబ్బాబే, ఎంత మాట! ఆ మాట ఎప్పుడూ అనకు. ఏమైనా సరే, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. నీ చదువులు పూర్తి అయ్యి పరీక్ష పాస్ అయ్యి డిగ్రీ తీసుకునే వరకు మనం అంతా ఏకంగా ఉండవలసిందే అంది నన్ను కౌగిలించుకుంటూ.
సరే, మీకు కోపం పోయింది గనక ఈ భయం కూడా పూర్తిగా పోవడానికి ఇప్పుడు మిమ్మల్ని పిక్చర్కి తీసుకువెళ్ళాలి. తప్పదు, త్వరగా తయారుకండి అన్నాను.
మమ్మల్ని విడిచి మా అమ్మ ఒక్కర్తి ఎప్పుడూ అలా వెళ్లడం అలవాటు లేదు అంది చిన్నపిల్ల.
అవును, నిజమే అయ్యుంటుంది. ఇంట్లో చంటి పిల్ల ఉంది, ఏ తల్లి విడిచి వెళ్తుంది పాపం? ఆకలైతే నీకు పాలెవరిస్తారు అనగానే ఆ అమ్మాయి నా మీదకేదో విసిరబోతే గబుక్క నేను గుమ్మ అవతలకు వెళ్ళి మళ్లీ ఒక అడుగు వెనక్కి వచ్చి, తల్లి అంటే పిల్లలతో సహా అని అర్థం అని వ్యాఖ్యానం చేశాను.
మీ అభిప్రాయం ఏదైనా నాకేమీ తీరిక లేదు ఇప్పుడు అంది మూతి విరుచుకొని.
నీకు తీరిక లేకపోతే మటుకు మిమ్మల్ని విడిచి మీ అమ్మ ఎలా వస్తుంది పాపం? అంచేతను ఆవిడ కోసమైనా మీరు కాస్త శ్రమ పడక తప్పదు అని నేను చక్కపోయాను.
ఇక నా జీవిత సౌధానికి శంకుస్థాపన చేసే రోజు వచ్చింది. ఉదయాన్నే రాజు మా ప్రైవేట్ మాస్టర్ కూడా వచ్చారు. వారికి కాస్త టీ ఇచ్చి నేను బట్టలు వేసుకొని బయలుదేరాను వారితో. యూనివర్సిటీ మాకు ఒకటి రెండు ఫర్లాంగుల లోపల ఉంది. అక్కడకు వెళ్ళి ఆ భవనాలు ఇదివరకు పైనుంచి చూసినా మళ్లీ ఈనాడు చూసేటప్పటికీ కొంత భయము కొంత ఆశ్చర్యం కలిగి కొంచెం దడ వచ్చినట్లయింది. మా మిత్రులు నన్ను లోపలికి తీసుకువెళ్ళి క్లాసులు జరిగే గదులు, ఉపన్యాసకుల గదులు, ఆఫీసు గదులు, లైబ్రరీ హాలు, సైన్స్ ల్యాబొరేటరీలు ఒక్కటొక్కటే చూపించారు. ఇవి చూడ్డానికి గంటకు పైగా పట్టింది. మన ఊళ్ళు, మన స్కూళ్ళు, అక్కడ పాకలు, అందులో క్లాసులు తలుచుకుంటే కంపరం ఎత్తినట్లయింది. అవెక్కడా, ఇవెక్కడా? ఈ గదుల్లో, గదులేమిటి, హాలుల్లో, ఆ గ్యాలరీలలో కూర్చుంటేనే చదువు దానంతటది వస్తుందా అనిపించింది. ఈ క్లాస్ హాల్ పక్కనే ఆయా విషయాలు బోధించే ఉపన్యాసకుల గది. దానిలో ఈ విషయానికి సంబంధించినవి, ఉపన్యాసకులకు ఉపయోగపడేవి కొన్ని వందల పుస్తకాలు బీరువాలలో అమర్చబడి ఉంటాయి. క్లాస్ హాల్లోకి ప్రవేశించబోయే ముందు మరొక సన్నని నడవా ఉంటుంది. దీన్ని కారిడార్ అంటారు. అందులో ఒక నౌకరుండి వచ్చిన వాళ్ల పేర్లు అక్కడే హాజరు పట్టీలో గుర్తుపెట్టుకుంటాడు. దీనివల్ల క్లాసులో ప్రొఫెసర్ పిలవడం కాలయాపన లేకుండా సులువైన పద్ధతి అన్నమాట. తరువాత విద్యార్థుల తొడుకొచ్చిన ఓవర్ కోట్లు, హ్యాట్లు, వగైరాలు అన్నీ విడిచి అక్కడ పెట్టుకోవడానికి తగ్గ ఏర్పాటు ఉంటుంది. ఒక్క కాగితం ముక్క కూడా ఎక్కడికూ పోదు. చలికాలంలో చలివేయకుండా అన్ని గదులు వెచ్చగా ఉంచేందుకు ఎవ్వరికీ అడ్డు లేకుండా ఆవిరి గొట్టాలుంటాయి. ఇలా తిరిగి తిరిగి అన్నీ చూసి
ఆఫీసులోకి వెళ్ళి దరఖాస్తు ఫారం తీసుకొని మా ప్రైవేట్ మాస్టర్ సహాయంతో అందులో వ్రాయవలసినవి వ్రాసి అది తీసుకొని రిజిస్ట్రార్ గదిలోకి ఆయన చెప్పిన ప్రకారం ఇవ్వడానికి నేను ఒక్కడనే వెళ్ళాను. నేను వెళ్ళి ఒక గది ముందు నిలబడి మా ప్రైవేట్ మాస్టర్ చెప్పినట్లు తలుపు మీద నెమ్మదిగా తట్టాను. ఎస్ అని లోపల నుంచి వినపడ్డది. కాని నాకు కాళ్లలో వణుకొచ్చి వెంటనే లోపలికంటా వెళ్ళలేకపోయాను. కమిన్ అని ఈ మాట కొంచెం గట్టిగా వినపడ్డది. అప్పుడెలాగో ధైర్యం తెచ్చుకొని లోపలికి ప్రవేశించాను. గదిలో ఈ ప్రక్కను ఆ ప్రక్కను గోడ ఎత్తున పుస్తకాలు బీరువాలున్నాయి. కొన్ని సోఫాలు కుర్చీలు ఉన్నాయి. నాకెదురుగా ఎడంవైపున ఒక ముసలాయన నెరిసిన గడ్డము నెరిసిన తలతో కళ్ళజోడు పెట్టుకొని టేబుల్ మీదున్న కాగితాలేవో చూస్తూ కూర్చున్నాడు. నేను వచ్చిన అరక్షణానికి తలెత్తకుండానే కూర్చో అన్నారు. నాకు ఆపాదమస్తకం చల్లబడిపోయి చలిజ్వరం వచ్చినంత వణుకొచ్చింది. నేను కూర్చోకుండా అలాగే నిలబడ్డాను. మరొక క్షణానికి ఆయన తల ఎత్తి నాకేసి చూశారు. నేను అనుకోలేదాయన, అంటే కాలేజీకి సంబంధించిన ప్రొఫెసరో మరొక పెద్ద ఉద్యోగులో ఎవరో వచ్చి ఉంటారనుకునుంటాడు. నన్ను ఒక లిప్తకాలం యగాదిగా చూసి మందహాసం చేస్తూ, ఏం నాయనా, నీకు నేను చేయవలసిన సహాయం ఏమిటి అన్నారు. వెల్ మై బాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను మాట్లాడలేక ఏం చెప్పాలో తెలియక తోచక ఈ దేశాచారం మర్చిపోయి ఆయనకు వినబడి వినపడకుండా నమస్కారం అన్నాను చేతులు జోడించి. ఆయన మళ్లీ మందహాసంతో ఎంతో ఆదరం కరుణ ముఖంలో వ్యక్తం చేస్తూ కుర్చీలో తనకేమీ తొందరలేనట్టు వెనక్కు జార్లబడి, ఏం నాయనా, ఏమిటి సంగతి, నీకేం భయం లేదు చెప్పు అన్నారు. ఆయన మాటలు, ఆయన కంఠంలో మార్ధవం, ముఖంలో మందహాసం చూస్తే నా పైనేదో అమృతం చిలికినట్లయింది. నేను ఇండియా నుంచి కొత్తగా వచ్చానండి, ఇక్కడ ఎంట్రన్స్ పరీక్ష కూడా పాస్ అయ్యాను, ఎంఏ క్లాస్లో చేరుదామని వచ్చాను అన్నాను ఎలాగో ధైర్యం తెచ్చుకొని. అలాగే చాలా సంతోషం. ఏది, నీ ఎంట్రన్స్ పాస్ అయిన సర్టిఫికెట్ చూపించు అన్నారు ఆయన. మార్కులు అవి గమనించి, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం, ఇక్కడ చేరడానికి ఫారం ఒకటి రాసివ్వాలి అన్నారు. అది తెచ్చానండి అని ఫారం కూడా చూపించాను. బాగుంది, రిజిస్ట్రార్ ఆఫీసు ఈ పక్క గదిలో ఉంటుంది, అందులోకి వెళ్ళి అక్కడి నీ పని పూర్తి చేసుకోవచ్చు, నీకు తెలియక ఈ గదిలోకి వచ్చుంటావు అన్నారు. నేను అప్పటికి తెలివి తెచ్చుకొని, థ్యాంక్ యూ సార్, వెరీ 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 సారీ సార్ అని మళ్ళీ నమస్కారం చేసి, మళ్ళీ పొరపాటు చేశాను కదా అని వెనక్కి చక్కా వచ్చి పక్క గదిలోకి వెళ్ళి నా పని పూర్తి చేసుకున్నాను. ఆ క్షణం నేను ఒక ఎడింబ్రో యూనివర్సిటీ విద్యార్థిని అయ్యాను కదా అని ఒక సంతృప్తి సంతోషం కలిగి వికసిత వదనంతో బయటకొచ్చి మా ప్రైవేట్ మాస్టర్ గారిని రాజును కలుసుకొని జరిగిన సంగతంతా వారికి మనవి చేశాను. హార్నీళ్ళు బంగారంగాను మళ్ళీ పప్పులో కాలు వేశావు అన్నాడు రాజు. మొత్తం మీద నీ బాపను గుణం పోనిచ్చుకున్నావు కాదు అన్నాడు మళ్ళీ నవ్వుతూ. మరేం పర్వాలేదు, నువ్వు మొదట వెళ్ళింది వైస్ ఛాన్సలర్ గది, ఆ కనబడ్డ ముసలాయనే ఈ విశ్వవిద్యాలయానికి అధిపతి, చాలా మంచివాడు, కరుణార్ద్ర హృదయుడు అని మా ప్రైవేట్ మాస్టర్ గారు అన్నారు. ఇప్పటికీ 12 దాటింది, మనం ఇంక లేచి దగ్గర హోటల్కి వెళ్ళి లంచ్ తీసుకుందాం అన్నాడు రాజు. తథాస్తు అని బయలుదేరాం. మా మాస్టర్ మట్టుకు, ఎందుకు అనవసరం ఖర్చు, ఎవళ్ళ రూమ్కి వాళ్ళు పోదాం అన్నారు. అక్కడైనా ఖర్చు లేనిదే భోజనం ఊరికే రాదు కదా, ఈవేళ సరదాగా ముగ్గురం కలిసే భోంచేద్దాం పార్వతీజం యూనివర్సిటీలో చేరిన శుభ సమయంలో మనకి విందు ఏర్పాటు చేయడమైంది. ఖర్చులన్నీ పార్వతీజం గారే భరించగలరు. 3 cheers అన్నాడు రాజు చప్పట్లు కొడుతూ. ముగ్గుర నవ్వుకొని కబుర్లు చెప్పుకుంటూ హోటల్ వైపు సాగాము. మరునాడు ఉదయాన్నే లేచి నిత్యకృత్యములు పూర్తి చేసుకొని స్నానం పలహారం చేసి ఒక్క మాట మా అమ్మను నాన్నను తలుచుకొని గణానాంత్య అనే గణపతి స్థావం చేసుకొని తిథి నక్షత్ర వర్జ్యం చూసుకోవడానికి పంచాంగమైనా లేదు గదా అని 9:30 యూనివర్సిటీ మొదటి రోజు క్లాసులోకి వెళ్లటానికి జ్ఞాపకం పెట్టుకొని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మర్చిపోకుండా కుడికాలే పెట్టాను. టైం కావడంతోటే అందరూ వెడుతుంటే నేను నా క్లాసు వైపుకు నడిచాను. విద్యార్థులంతా నన్ను వింతగా చూడడం మొదలుపెట్టారు. నేనొక్కడే భారతీయుని కాబోలు అనుకుంటూ లోపలికి వెళ్లాను. అక్కడ అటెండర్ నన్ను ఒకసారి చూసి మందహాసం చేసి గుడ్ మార్నింగ్ సార్, హౌ డూ యూ డూ సార్ అన్నాడు. వెంటనే నాకు టీ పార్టీ సంగతి అక్కడ వారు ఇలాగే ప్రశ్నించగానే చెప్పిన సమాధానం స్ఫురణకు వచ్చి నాలో నేను నవ్వుకొని క్వైట్ వెల్ థ్యాంక్ యూ అన్నాను. మీ పేరేమిటో దయచేసి చెప్తారా అన్నాడు. తప్పకుండా అని పేరు చెప్పాను. అప్పటికప్పుడే నా పేరు నమోదయ్యింది. అక్కడ గుర్తు కూడా పెట్టాడు. నా కోటు హ్యాటు అక్కడ పెట్టమని చూపించాడు. మళ్ళీ థ్యాంక్ యూ అని నా తలని ఒంటిని ఉన్న బరువు కొంత అక్కడ వంకీకి తగిలించి లోపలికి వెళ్లాను. అప్పటికీ క్లాస్ విద్యార్థులు రావాల్సిన వారంతా వచ్చినట్లుంది. హాలు నిండుగా కనబడ్డది. 4 వైపులా చూసేసరికి 2-3 భారతీయ ముఖాలు కూడా కనబడ్డవి. అందులో ఒక భారత యువతి ముఖం కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. 25-30 మంది ఆ దేశపు యువతులు కూడా ఉన్నారు. నేను ఎక్కడ కూర్చుందామా అని సందేహిస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఒక విద్యార్థి తన పక్కన ఖాళీ చూపించి రమ్మని సైగ చేశాడు. నేను వెళ్ళి థ్యాంక్ యూ అని కూర్చున్నాను. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక 3-4 నిమిషముల పాటు అక్కడ ఉన్నవాళ్ళందరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కాలక్షేపం చేసుకున్నాం. ఇంతలో ప్రొఫెసర్ వచ్చే గది తలుపు తెరుస్తున్న చప్పుడై మేమంతా భయభక్తులు ముఖంలో ప్రదర్శిస్తూ ఆ గది వైపు చూడగానే ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం చేతపట్టుకుని ప్లాట్ఫామ్ మీదకు వచ్చారు. నేను కంగారుపడి మన దేశాచారం చొప్పున లేచి నిలబడబోయాను. కాని ఒక్కరూ కదల్లేదు. నేను లేవబోవడం నా పక్కనున్న విద్యార్థి గమనించి నా కోడు పట్టుకొని దిగలాగాడు. నేను దభీమని చతికిలు పడ్డాను కొంచెం శబ్దంతో. క్లాస్ అంతా నా కేసు చూసి ఎక్కువ గట్టిగా కాకపోయినా నవ్వారు. మా ప్రొఫెసర్ కూడా ఇది గమనించారు. ఆయన నా కేసు చూస్తూ, ఏం అబ్బాయి నీవు కొత్తగా వచ్చావా? ఇదే మొదటి సంవత్సరమా? ఇదే మొదటి క్లాస్ కూడానా అన్నారు. నేను మళ్ళీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడైనా లేచి నిలబడకపోతే బావుండదని చటుక్కున మళ్ళీ లేచాను. అందరూ మళ్ళీ నవ్వారు. కూర్చో నాయన, మేము ఏదడిగినా నువ్వు లేచి నిలబడనక్కర్లేదు, కూర్చునే సమాధానం చెప్పడం, కూర్చో అన్నారు. మళ్ళీ, అయితే నువ్వు ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నారు. నేను మళ్ళీ లేవబోతుంటే ఆయన సైగ చేశారు. నేను మద్రాసు రాష్ట్రంలో గోదావరి జిల్లా నుంచి వచ్చానండి అన్నాను. నువ్వేం చదివావన్నారు. నేనిక్కడ ఎంట్రన్స్ పాస్ అయ్యానన్నాను. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిందా అన్నారు. ఇక్కడికొచ్చిన తర్వాతను బాగా నేర్చుకున్నానండి అన్నాను. ఎంట్రన్స్ పరీక్షలో ఇంగ్లీష్లో 8 marks అన్నారు. కొంచెం సిగ్గుపడుతున్నట్లు 85 వచ్చాయండి అన్నాను. ఏమిటి 85? బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా సంతోషం. అయితే నీకొచ్చిన ఆంగ్ల కవి రాసిన పద్యం ఏదైనా చెప్పగలవా అన్నారు. నాకు 85 మార్కులు వచ్చాయంటేను ప్రొఫెసర్ గారు ఇన్ని ప్రశ్నలు శాంతంగా సంతోషంగా అడగడంతోటే క్లాస్ అంతా దృష్టి నా మీద పడింది. అందరూ నిశ్శబ్దంగా నాకేసి చూస్తూ కూర్చున్నారు. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. నేను మళ్లీ మర్చిపోయి లేచి నుంచుని చేతులు మడిచి చంకలో పెట్టుకొని టెన్నిసన్ పద్యభాగం ఒకటి చదివాను. నదురూ బెదురూ లేకుండా స్వచ్ఛంగా, ఉచ్చారణ దోషం కూడా లేకుండా. ఈ మాటెవ్వరూ నన్ను కూర్చోమని అనలేదు. అందరూ నన్ను తదేక దృష్టితో చూస్తున్నారు. చదివిన పద్యానికి 10 పంక్తులు వ్యాఖ్యానం కూడా చెప్పాను. ప్రొఫెసర్ చాలా సంతోషించారు. విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. నిలబడే ఉన్నావు నాయనా, కూర్చో. మీ దేశంలో ఇలా నిలబడి సమాధానం చెప్పడం అలవాటని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఆచారం లేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక నెప్పుడూ నువ్వు లేవవద్దు అన్నారు. ఇంతసేపు ఆయన మట్టుకు నిలబడే ఉన్నారు. నేను సంతోషంతో మళ్లీ మైమర్చి చేతులు జోడించి థ్యాంక్ యూ సార్ అని కూర్చున్నాను. ప్రొఫెసర్ గారు వచ్చిన విద్యార్థులందరికీ స్వాగతం చెప్పి, ఈ మొదటి విద్యార్థి పద్ధతి చూస్తే మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్లు, బుద్ధిమంతుల్లా కనబడుతున్నారు. ఇంతమంది ఉత్సాహపూర్తులైన యువకులు, విద్యాభిలాషులు నా క్లాసుకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సంవత్సరాంతం వరకు ఇలాగే భక్తి శ్రద్ధలతో విద్య పూర్తి చేసుకొని పరీక్షలో కృతార్థులవుతారని ఆశిస్తున్నాను. ఈ రోజున ఊరికే లాంఛనంగా 4 మాటలు ఆంగ్ల సారస్వతాన్ని గురించి ఉపోద్ఘాతం చెప్పి మిమ్మల్ని పంపించేస్తాను. మొదటి రోజునే పెద్ద ఉపన్యాసం చెప్పి మిమ్మల్ని భయపెట్టడం నా అభిమతం కాదు అని ఆంగ్ల సారస్వతాన్ని గురించి 1 అరగంట సేపు చక్కని ఉపన్యాసం చేసి క్లాస్ ముగించారు. ఉపన్యాసం వింటుంటే వీణులకు విందుగా ఉందిగాని పాఠం అనిపించలేదు. ఇక్కడ పాఠాలన్నీ ఈ ఉపన్యాస ధోరణిలో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. వీరిచ్చే ఈ ఉపన్యాసాలే శ్రద్ధగా వింటూ ఉంటే పుస్తకాలేవి ఎక్కువ శ్రమపడి చదవనక్కర్లేదేమో. శ్రమపడి చదివినా ఏ ప్రైవేట్ మాస్టరు సహాయం అవసరం లేకుండానే కాలక్షేపం చేయవచ్చు అని అనుకున్నాను. ప్రొఫెసర్ గారు వారి గది వైపు మళ్ళారు. మేమంతా నిశ్శబ్దంగా గందరగోళం, గట్టిగా మాట్లాడుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం లాంటి మన దేశపు బాల్యచేష్టలు ఏమీ లేకుండానే పైకొచ్చాం. కారిడార్లో మా ఓవర్ కోట్లు, హ్యాట్లు తీసుకుంటూ ఉంటే కొందరు ఆంగ్ల విద్యార్థులు, ఒకరిద్దరు భారతీయులు కూడా నా దగ్గరికొచ్చి నా ధైర్యానికి, నా భాషాజ్ఞానానికి నన్ను అభినందించారు. ఒకతను భారతీయుడే, నువ్వు మన దేశంలో ఏం పాస్ అయ్యావు అన్నాడు. నేనేం పాస్ అవ్వలేదు అన్నాను. మరైతే ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చింది అన్నాడు. ఇక్కడ ప్రైవేట్ మాస్టర్ని పెట్టించుకొని చెప్పించుకున్నాను, చాలా బాగా చెప్పారు అన్నాను. ఓ అలాగా, చాలా ఆశ్చర్యంగా ఉందే అంటూ వెటకారంగా నవ్వుతూ చక్కబోయాడు. ఈ విధంగా విశ్వవిద్యాలయంలో నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. ఆ రోజు మధ్యాహ్నం కూడా 2 గ్లాసులు జరిగాయి. నేను ఏ ప్రమాదం లేకుండా సాయంత్రం 4 గంటలకి ఇంటికి వచ్చి టీ తీసుకొని రాజు బసకు వెళ్లాను. కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఉదయం క్లాస్లో జరిగిన తమాషా కూడా వర్ణించి చెప్పాను. మరేం పర్వాలేదులే, బావుంది, ఇంకేమీ దేనికి నువ్వు కంగారు పడొద్దు, అంతా సవ్యంగా సాఫీగా జరిగిపోతుంది అని ఉత్సాహపరిచాడు రాజు. అతను కూడా టీ పుచ్చుకున్న తర్వాతను మేమిద్దరం బయటకొచ్చి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇదివరకు మేం వెళ్లిన బ్లాక్వర్త్ హిల్స్ మీదకి వెళ్లాం. అప్పటికే అక్కడికి చాలామంది వ్యాహ్యాలకి వచ్చారు. మన దేశస్థులు కూడా కొంతమంది కనబడ్డారు. మేమంతా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్లీ చెడుగుడాట ప్రారంభించాం. ఆట ప్రారంభించేసరికి ఆ చుట్టుపక్కలున్న యువతీ యువకులు చాలామంది మా ముందు చేరారు. మేం మంచి హుషారుగా ఆట సాగించాం. నేను మా ఊర్లో నాకున్న అనుభవాన్ని బట్టి, నా ఆటను బట్టి కిందటి మాటే నన్ను నాయకుణ్ణిగా ఎన్నుకున్నారు. మేం ఆట ఆడుతూ ఉంటే ప్రేక్షకుల్లో ఉత్సాహం ఎక్కువై వాళ్లల్లో ఈలలు, చప్పట్లు, హిప్ హిప్ హుర్రేలు మిన్నుముట్టాయి. మా ఆట ముగించగానే ప్రేక్షకుల్లో నుంచి మా వయసు కుర్రవాళ్లు ఒక 10 మంది వచ్చి మమ్మల్ని కూడా చేర్చుకొని మాకి ఆట నేర్పితేనే గాని వీల్లేదని బలవంత పెట్టారు. సరేనండని కొంతమందిని చేర్చుకొని ఈ ఆట పద్ధతేమిటో, దీని నియమాలేమిటో అన్ని 10 నిమిషాలు వాళ్లకు బోధించి బరిలోకి దిగాం. ముందు మా వాళ్లు కోత ప్రారంభించారు. మమ్మల్ని పట్టుకోవడం ఎదుటివాళ్లకు తెలియక కొంచెం తికమక పడ్డారు. తరువాత ఎలాగైతేనే ఒకణ్ణి పట్టుకొని బయటికి పంపించగలిగారు. అప్పుడు ఎదుటివాళ్లు కూతకు రావాల్సి వచ్చింది. ఒక స్కాచ్ కుర్రవాడు ముందుకొచ్చాడు. వాడికి కూత ఎలా ప్రారంభించాలో తెలియక ముందు మా వైపు కురికి ఓ ఎస్ వెల్ వెల్ అంటూ మొదలుపెట్టాడు. అది పనికిరాదని మేం పేచీ పెట్టి వాడికి మళ్లీ బోధ ప్రారంభించాను. వాడికి ఎంతసేపు చెప్పినా హరిబల్ చెప్పించలేకపోయాను. ఎంతసేపు చెప్పినా కొంతసేపు వెల్లని, కొంతసేపు బెల్లని చెప్పేవాడు. పోని ఏమన్నా సరే తరువాతను మట్టుకు గుక్క తిప్పుకోకుండా డూ డూ అనమన్నాను. వాడు చచ్చిన ఆ అక్షరం మీద గుక్క పట్టలేకపోయాడు. పోని ఇదొద్దులే, ఇంగ్లీష్లో నీ ఇష్టం వచ్చిన అక్షరం పలుకుతూ గుక్క పట్టమన్నాను. అది వాడి వల్ల కాలేదు. పోని ఏ అక్షరం లేకుండా ఊరికే ఆగకుండా ఊ అనమన్నా వాడికి చేత కాలేదు. ఇంకా చాలు బాబు, నీకు చెప్పడం మాకు కాదు కదా, నిన్ను నన్ను సృష్టించిన బ్రహ్మధరం కూడా కాదు అన్నాను. దాని భావమేమిటో వాడికి అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టుగా చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అయినా వాళ్లకు ఆట నేర్చుకోవాలనే కుతూహలం ఎక్కువైంది. మీరెలాగైనా చెప్పి తీరాలని పట్టుబట్టి నన్ను బలవంతం చేయడం మూలాన్ని నాకేదో చెప్పక తప్పింది కాదు. అందుకని బాబులు, ఒక చిన్న పని చేద్దాం. 2 చిన్న మాటలు ఇంగ్లీష్లోనే తొందరగా అంటూ ఉండడం నేర్చుకోండి. గొక్క పట్టక్కర్లేదు, మధ్యలో ఊపిరి కూడా తీసుకోవచ్చును. మాట వరుసకి వెల్కమ్ అనో, కమిన్ అనో తొందర తొందరగా అనండి చూద్దాం అన్నాను. వాళ్ళు 4 మాటలు కలిపి వెల్కమ్ కమిన్ అని తొందరగా అనలేకపోయారు. ఈ పాఠం జరుగుతుండగా మన భారతీయులే ఉత్తర దేశస్థులు కొంతమంది వచ్చి వాళ్ళు ఇందులో చేరతామన్నారు. వాళ్లకు ఇదే పద్ధతి నేర్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు తొందరగా అనలేకపోయారు. పోని వెల్కమ్ ఒక్కటే అనండి అన్నాను. 10 సార్లు అనేటప్పటికీ అది చెప్పడం కూడా కొంచెం కష్టమైంది. వెల్కమ్లో కొందరికి ఎల్ లోపించి కమ్మనో వెక్కనో మొదలుపెట్టారు. అందుకని ఇది కూడా కొందరికి తొందరగా అనడం ఇబ్బంది అయింది. ఇది బాగుంది కాదని టైం టైం అనమన్నాను. ఇది కొంచెం ఇబ్బంది అనిపించింది వాళ్లకు. ఆఖరుకు అందులో ఒక స్కాట్ కుర్రవాడు తెగించి, మీరేమనుకోకండి, మేం ఊరికే టామ్ 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 అంటాం అన్నాడు. భేషుగ్గా ఉందని, అలాగే కానివ్వండని అన్నాను. తరువాత నా ఆట సవ్యంగా కొంతసేపు సాగింది. ఇలా కొన్నాళ్ళు మాకు ప్రాక్టీస్ ఇవ్వాలి అని వాళ్ళెంతో ప్రాధేయపడ్డారు. అలాగే లెమ్మని వాళ్ళకి సెలవిచ్చి నేను రాజు గృహోన్ముఖలం అయ్యాం. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఈ దెబ్బతో నేను ఒక పెద్ద నాయకుడిని అయినట్టు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వేళాకోళం పట్టించారు. ఇలా ప్రతిరోజు సాయంత్రం ఇదొక కాలక్షేపం ఏర్పడ్డది. రోజు వెడుతూ ఉండడం, చెడు కూడా ఆడుతూ ఉండడం. మా కొత్త శిష్యులందరూ ఆట చాలా బాగుందని మెచ్చుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవారు.
ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాతను అందులో ఒకతన్ని నాకు కేవలం శిష్యుడిగా సంచరిస్తున్న స్కాట్ కుర్రాడిని పట్టుకొని, మీ జాతీయ పాట నేర్పించు అన్నాను.
తప్పకుండానండి, రేపే ప్రారంభిద్దాం. రేపుదయాన్నే 6 గంటల దాకా ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చును. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం శ్రమ అయినా దయచేయండి. లేదా మీకు కొత్త గనుక నేనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈసారి మనం బ్రైడ్ హిల్స్ మీదకు వెళ్ళి గోల్ఫ్ ఆట ప్రారంభిద్దాం అన్నాడు.
ఓ, చాలా సంతోషం. తప్పకుండా ప్రారంభిద్దాం. మరి దానికేదో కర్రా బుర్రా అన్ని కొనాలి కదా అన్నాను.
అక్కర్లేదులేండి, రేపు నా దగ్గరున్న వాటితో కాలక్షేపం చేద్దాం. ఒకవేళ మీకు అందులో ఉత్సాహం కలిగితే మీరు కూడా కొన్ని గోల్ఫ్ స్టిక్స్ కొనుక్కుందురు గాని అన్నాడు.
సరేనన్నాను.
మర్నాడు అతన్ని మా ఇంటికి వచ్చి నన్ను తీసుకువెళ్లమని చెప్పి నా దారిని నేను చక్కా పోయాను.
మర్నాడు ఉదయాన్నే 5:30 జాక్కనే ఆ కుర్రవాడు నన్ను వచ్చి కేకవేశాడు. మేమిద్దరం టీ పలహారాలు తీసుకుని బయలుదేరాం. అతనొక పొడుగాటి సన్నని క్యాన్వాస్ సంచిలో 5-6 రకాల హాకీ ఆడే కర్రలు పెట్టుకొని ఆ సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. మేం 1 అరగంటలో బ్రైడ్ హిల్స్ మీదకి చేరుకున్నాం. అక్కడ గోల్ఫ్ క్లబ్ అని ఒక బంగ్లా ఉంది. అక్కడికి వెళ్ళి మా పేర్లు చెప్పి ఆటకు బయలుదేరాం. ఈ గుట్టలు సమప్రదేశం కాకపోయినా మెట్టపల్లాలుగా ఉన్నా అంతా ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. అతను మా బస దగ్గర్నుంచి బయలుదేరింది మొదలు ఇక్కడికి చేరే వరకు ఈ ఆట ఆడే పద్ధతులు, దాని నియమాలు, కట్టుబాట్లు ఎన్నో చెప్పాడు. ఆట ఒక సమప్రదేశంలో ప్రారంభమవుతుంది. అక్కడ్నుంచి బంతిని కొట్టుకుంటూ సుమారు 1 మైలు నడవలసి వస్తుంది. ఆ ప్రదేశం అంతా పచ్చగడ్డితో, చెట్టు చేమ లేకుండా కంటికెంతో ఇంపుగా ఉంది. దారి పొడుగునా గడ్డి ఎదక్కుండా ఏ రోజుకా రోజు మనం జుట్టు కత్తిరించినట్టు దగ్గరగా అంట కత్తిరేస్తూ ఉంటారు. నేలంతా వేసంగుల్లో తడుపుతూ ఉంటారు. ఆ పచ్చిక బయలు మీద ఊరికే నడుస్తుంటేనే స్ప్రింగ్ పర్పుల్ మీద నడిచినట్టు ఎంతో ఆనందంగా ఉంది. దానిమీద ఆటగాళ్ళు తప్ప అస్తమానం అందరూ నడవకూడదు. ఆట ప్రారంభమయ్యే చోట చిన్న బంతి, మన బ్యాడ్మింటన్ బంతి అంటూ ఉంటుంది, అంతకన్నా కొంచెం చిన్నదే కానీ క్రికెట్ బంతిలా చాలా గట్టిగా ఉంటుంది. అది ఆ పచ్చిక బయలు మీదను కొంచెం ఇసుక పోసి అక్కడ ఒక పెట్టిలో ఎప్పుడూ మెత్తని ఇసుక సిద్ధంగా ఉంటుంది. బంతి ఆ ఇసుక మీద పెట్టి చివరను కొంచెం వంపుగానూ దిమ్మలాగానూ ఉన్న పొడుగాటి కర్రతో ఆ బంతిని కొట్టాలి. కొంత దూరం ఆ బంతిని కొట్టుకుంటూ వెళితే ఫర్లాంగుకి అరఫర్లాంగుకి ఒక చిన్న చతుర్ప్రదేశం మధ్యను ఒక రంధ్రం ఉంటుంది నేల్లోకి. ఈ బంతిని ఆ రంధ్రంలో పడేయాలి. ఎన్ని తక్కువ దెబ్బల్లో ఆ రంధ్రంలో పడవేయగలిగితే అంత గొప్ప ఆటగాడన్నమాట. ఆ కొండ మీద ఇటువంటివి 18 రంధ్రాలుంటాయి. 9 రంధ్రాల వరకు క్లబ్ హౌస్ నుంచి దూరంగా వెళ్ళాలి. అక్కడ్నుంచి మరో దారి నుంచి తక్కిన 9 రంధ్రాలు పూర్తి చేసుకొని క్లబ్ వైపుకు రావచ్చు. ఇదే ఈ ఆట. మొదటి రోజునే అన్నమాట ఏమిటి, 4-5 రోజుల వరకు అందులో సులువు బరువులు తెలియలేదు. ఈ ఆటలో అందం ఏమిటా అనుకుంటూ వచ్చాను. కానీ 2 రోజులయ్యేసరికి అందులో సులువు మెలకువలు తెలుసుకోగలిగాను. నాకెంతో ఉత్సాహం బయలుదేరింది. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి ఆట. దెబ్బ కొట్టే ముందు కర్రకి ఎంత ఊపివ్వాలో, ఎంత గట్టి దెబ్బ తగలాలో, ఆ దెబ్బకు బంతి ఎంత దూరం వెళ్తుందో ఇవన్నీ మనసులో ఊహించుకొని అంచనా వేసుకొని దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బ నేలకు తగలకూడదు. మొదట ఎంత కష్టపడ్డా 10-15 రోజులు 4 రోజులయ్యేసరికి నేను ఒక మంచి ఆటగాడినయ్యానని, సులువు ఇంత త్వరగా ఈ ఆట ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు.
మా శిష్యుడు ప్రస్తుతం నా గురువు. అక్కడ ఎరుగున్న వాళ్ళందరితోటి నా సంగతి చెబితే వాళ్ళు నమ్మలేక 15 ఒకరోజున నా ఆట చూడ్డానికి వచ్చారు. చూసి ఆశ్చర్యపోయారు. తరువాత ఒక్కొక్కరే వచ్చి నాతో ఆడుతూ వచ్చారు. వాళ్ళందరూ కూడా నా ఆట చాలా మెచ్చుకొని నన్ను క్లబ్లో మెంబర్గా చేరమని బలవంతపెట్టి అక్కడ కమిటీ మెంబర్లందరినీ తీసుకొచ్చి నా ఆట చూపించి వారిని బ్రహ్మాండం మీద ఒప్పించి నన్ను క్లబ్ మెంబర్గా చేర్పించారు. ఇది చాలా గర్వకారణం అని మా మిత్రులందరూ నన్ను అభినందించారు. క్లబ్ మెంబర్లు ఎవరెవరో చాలామంది, పెద్ద పిన్న, ఆటలోనూ వయసులోనూ అందరూ నాతో ఆడి నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చారు. ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఎడింబరోకు సమీపంలో ఉన్న ఊళ్లలో గోల్ఫ్కు ప్రసిద్ధి చెందిన చోట్లన్నిటికీ నన్ను తీసుకువెళ్ళి నా ఆట వాళ్ళందరికీ ప్రదర్శించే అవకాశం కల్పించారు. తరువాత 4-5 పోటీలో కూడా ఆడడానికి పాల్గొన్నాను. నేను విజయవంతంగా ఆడగలిగాను. ఒకచోట నార్త్ బెరిక్ అనే గ్రామం సముద్ర తీరానుంది. అక్కడ చాలా ప్రసిద్ధమైన గోల్ఫ్ ఆడే ప్రదేశాలు 2. ఒకదాంట్లో ఆటకు తిరగవలసిన ప్రదేశం చిన్నదే గాని ఆడడం మటుకు చాలా కష్టం. ఏమంటే అక్కడ మిట్టపల్లాలు చాలా ఎక్కువ. ప్రారంభించిన చోటు ఓ గట్టుమీదుంటే మొదటి రంధ్రం ఎదుటను ఇంకో గట్టుమీదుంటుంది. దూరం ఆటే లేకపోయినా బంతి మధ్య లోయలో పడితే దాన్ని మళ్లీ పై గట్టుమీదకి ఎక్కించడం చాలా శ్రమ అవుతుంది. వెళ్లిన రోజున మేం 4 అక్కడ ఆడాం. వాళ్ళు 3 కొట్టారు. ఒక అతను కొట్టిన దెబ్బకు బంతి పల్లంలో పడిపోయింది. తరువాత నా వంతు. నేనెలాగో ఊహించుకొని దెబ్బ కొట్టాను. నా బంతి ఎక్కడ పడిందో తెలియలేదు. 4 బయలుదేరాం. పల్లెల్లో పడిపోయిన బంతి పైకెక్కించడానికి అతను 5-6 కొడితేనే కాని సాధ్యం కాలేదు. ఎలాగైతేనేవి అవతల గట్టు మీదకు వెళ్ళాం. ఇంకా నా బంతి ఎడిపోయిందో కనబడలేదు. తక్కిన 3 నెమ్మదిగా వాళ్ల బంతులను రంధ్రం దగ్గరకు తీసుకురాగలిగారు. తీరా చూస్తే నా బంతి అక్కడ ఆ రంధ్రంలో కనబడ్డది. అంటే నేను కొట్టిన మొదటి దెబ్బకే బంతి వెళ్ళి సరిగ్గా అందులో పడిందన్నమాట. ఇది అపూర్వం, అనన్య సామాన్యం, చారిత్రాత్మకం, ఆశ్చర్యకరం అని అందరూ నన్ను మెచ్చుకొని అభినందించారు. మధ్యాహ్నానికల్లా నేను అప్రయత్నంగా సాధించిన విజయం ఊరంతా వ్యాపించింది. ఆ మర్నాడు ఆ ఊర్లో ఆటగాళ్లందరూ నన్ను అనేక విధాలు అభినందించి వారి క్లబ్లో గౌరవ సభ్యునిగా చేర్చుకొని ఆ ఊళ్ళో ఉన్న గోల్ఫ్ కోర్స్ మీద ఆడమని ఆహ్వానించారు. చాలా సంతోషంతో, సిగ్గుతో, భయంతో అంగీకరించాను. ఇక్కడంతా సమప్రదేశం. ఎత్తుపల్లాలేమీ ఆటే లేవు. సముద్రపు గాలి, చలి ప్రదేశం, రంధ్రం దూరంగా ఉండడం మూలాన ఆట కొంచెం కష్టమైంది. అదీగాక కోర్సు మధ్యను ఒకచోట అడ్డుగా 5-6 ఎత్తు గోడొకటుంది. ఒక దెబ్బలో ఆ గోడ మీద నుంచి ఆ బంతి అవతల పడేటట్టు కొట్టగలిగితేనే తప్ప ఆట గెలవడం కష్టం. ఇక్కడకు దేశం 4 నుంచి ప్రసిద్ధులైన ఆటగాండ్రు వచ్చి వెళ్తూ ఉండడం మామూలే. అందులో ప్రసిద్ధుడు లార్డ్ బాల్ఫర్ అనే ఆయన. తరచూ ఇక్కడికొచ్చి ఆడుతూ ఉండేవాడట. కానీ నేను వెళ్లేటప్పటికీ సుమారు 60 నుంచి ఏడాదికి 4-5 ఆయన వచ్చి ఆడుతున్నా ఎప్పుడూ ఒక దెబ్బలో బంతిని గోడ అవతలకు పంపించలేకపోయాడట. అందుకని ఆ గ్రామస్తులు ఆ గోడకు బాల్ఫర్స్ వాల్ అని ముద్దు పేరు పెట్టారు. నేనేదో నక్కందొక్కొచ్చినట్లు ఆ రోజున మొదటి దెబ్బలోనే నా బంతి గోడ అవతలకు వెళ్ళి పడ్డది. ఇంకనేముంది, ఈ దెబ్బతోనే పేరెన్నిగ్గన గోల్ఫర్నైపోయాను. ఎన్నో ప్రదేశాల నుంచి నన్ను వచ్చి వాళ్ళ ఊళ్ళో ఆడమని ఆహ్వానాలొస్తూ ఉండేవి. అనేక పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు సంపాదించగలిగాను. ఈ రీతిగా కూడా నేను మన దేశానికి పేరు సంపాదించగలిగానని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఏమంటే భారతీయుల్లో ఈ ఆటలో విజయం సాధించిన వారు అప్పటికెవ్వరూ లేరని విన్నాను. ఇది నా క్రీడాభిరామం.
పగలు విద్యాలయానికి వెళ్ళటం, తీరిక సమయాల్లో లైబ్రరీకి వెళ్ళటం, సాయంత్రం వెళ్ళప్పుడు కొండమీద షికారుకో ఆటలకో వెళ్ళటం, లేకపోతే సినిమాలకు వెళ్ళటం మొదలైన కార్యక్రమాలతో ఎక్కడా తీరిక లేనట్టున్నా మనస్సుకి ఉత్సాహంగాను ఆనందంగాను ఉండేది. ఇదివరకు మా ప్రైవేట్ మాస్టర్ని కూడా తరచూ కలుసుకుంటూ ఆయనతో కొంత కాలక్షేపం చేస్తూ ఉంటే ఎన్నెన్ని విషయాలు ఆయన వల్ల నేర్చుకోవడానికి అవకాశం కలుగుతూ ఉండేది. ఆయనతో ఒకరోజున గోష్ఠిలో నాటకాలు, నాటక ప్రదర్శనలు ప్రస్తావనకొచ్చాయి. ఆయన చెప్పిన విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యజనకంగా ఉంటూ వచ్చింది. ఒకరోజున మాటల సందర్భంలో, "ఇక్కడ నాటకాలు నువ్వు ఎప్పుడన్నా చూసావా?" అని అడిగారు. "లేదన్నాను." "రేపిక్కడ షేక్స్పియర్ నాటకం లైసియం థియేటర్లో వేస్తారు, వెళ్ళి చూసి రమ్మన్నారు." "మీరు కూడా రాకూడదా?" అన్నాను. "మీరు పక్కనుంటే నాకేం సందేహాలొచ్చినా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది" అన్నాను. "సరే అయితే" అన్నారు. మర్నాడు హామ్లెట్ చూడ్డానికి వెళ్ళాం. ఆ నాటకశాల చూస్తేనే నిశ్చేష్టుడనయ్యాను. లోపల ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు, రంగస్థలం పక్కన వరండాలు, అదంతా చూస్తే నాటకం చూడకుండానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనుభూతి కలిగింది. నాటక ప్రారంభం నుంచి తుది వరకు ఈ లోకంలో ఉన్నట్టే లేదు. నిజమైన తన్మయత్వం అంటే ఏమిటో ఆనాడు అవగాహనైంది. తెరపడినప్పుడు ఆ కొద్ది క్షణాల్లో మా మాస్టార్ చెప్పిన వ్యాఖ్యాన వచనాలు కూడా తలకెక్కేవుగావు. విరామ సమయంలో బయటకు వచ్చి మేం ఉభయలం టీ పుచ్చుకుంటున్నా, అప్పుడు కూడా నిద్రలో తిరుగుతున్నట్టుంది కాని కేవలం జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు లేదు. సుమారు 3 గంటలసేపు కొన్ని 100 సంవత్సరాల వెనక డెన్మార్క్లో ఉన్నాను అన్న భావన పూర్తిగా నన్ను ఆవహించింది. నాటకం అయిపోయిన తర్వాత కొంతసేపటి వరకు నాటి నుంచి నేటికి రాలేకపోయాను. మా మాస్టారు నా తన్మయ స్థితిని చూసి ఆశ్చర్యపోయారు. మొదట కొంతసేపటి వరకు నటకుల ఉచ్చారణ నేను సరిగ్గా గ్రహించలేకపోయాను, త్వరలోనే అది తెలుసుకోగలిగాను. నాటి రంగాలంకరణ, నటీనటుల ఆహార్యం, వారి అలంకరణ, వేషధారణ, అపూర్వ నటనా కౌశలం చెప్పుకోవడానికి నాకు మాటలు చాలడం లేదు. నా వలె నాటకాన్ని చూసి ఇటువంటి తన్మయత్వం పొందిన వారిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదన్నారు మా మాస్టారు. నాకెంతో చాలా వింతగా ఉన్నదండి ఈ ప్రదర్శన. అపూర్వమైన, అనూహ్యమైన అనుభూతి కలిగించిందండి. మా నాటకాలు మా దేశంలో కొన్ని చూసినా ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. కలగడానికి తగ్గ సావకాశం కూడా లేదులేండి. ఏమంటే, మాకు రంగస్థలాలంటూ పెద్దవి లేవు. అదొక పరిశ్రమ కింద, వ్యాపారం కింద, కళ్ళ కింద తయారు చేయగలిగిన స్థితిలో మేము లేం కాబోలనుకోవాల్సి వస్తోంది. ఈ నాటకం చూసిన తర్వాత ఇక్కడ ఈ నాటక పద్ధతుల గురించి తెలుసుకోవాలనుంది. సినిమాల మాట ఎలా ఉన్నా ఈ నాటకాలు మరికొన్ని చూడాలి అన్నాను. తప్పకుండా చూడవలసిందే. వారానికోసారి కొత్త నాటకం తప్పకుండా వస్తుంది. నీకింత ఉత్సాహం ఉన్నందున నీవు వెళ్ళి చూస్తూ ఉండడం చాలా మంచిది. ఇంకొక చిన్న సలహా ఏమిటంటే, నా పద్ధతిని బట్టి చెప్తున్నాను సుమా, నాటకం చూసి నిజమైన ఆనందం పొందాలి అంటే నీవొక్కడివి వెళ్లటం మంచిది. నేను సాధారణంగా ఎప్పుడూ ఇంకొకరితోటి వెళ్ళను. నేనొక్కడే చూస్తూ కూర్చుంటే కలిగే ఆనందం వేరు. మరొకళ్ళు పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెబుతూ ఉంటే నా ఆనందానికి భంగం కలుగుతుంది. నాటకం మీద మన దృష్టి నిలవదు. అంచేత నీవు కూడా
ఒక్కడవే చూడడం అలవాటు చేసుకోవడం మంచిదనుకుంటాను అని అన్నారు మా మాస్టారు.
మీరు చెప్పింది నిజమేను, నాకు అదే ఉద్దేశం కలిగింది అన్నాను.
సెలవు తీసుకొని నా దారిని నేనొచ్చాను. నేను ఇంటికి వచ్చినా భోజనం చేస్తున్నా నా మనస్సంతా ఆ నాటకానుభవంతోటే నిండి ఉంది. ఆ ఇంటావిడ, ఏమిటండి ఇంత పరధ్యానంగా ఉన్నారు అని 2-3 సార్లు హెచ్చరించిన తరువాత నేను నాటకానికి వెళ్లటం, అక్కడ పొందిన అనుభూతిని ఆవిడతో చెప్పాను. ఆవిడ చాలా సంతోషించింది.
ఇలా తరచూ నాటకాలు చూడడం అలవాటైపోయింది. దానివల్ల వాళ్ల సంభాషణ, ఉచ్చారణ నాకు బాగా పట్టుపడ్డాయి. వాళ్ల వేషధారణ, నట పద్ధతులు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. మాస్టర్ గారు చెప్పినట్టు నేనెప్పుడు వెళ్లినా ఒక్కడనే వెళ్తూ ఉండేవాణ్ణి.
సాంఘిక నాటకాలు, అందులో హాస్యరస ప్రధానమైన నాటకాలు నన్నెక్కువ ఆకర్షించేవి. నేనెక్కువగా ఆనందించగలిగేవాణ్ణి. మన వాళ్ళెవ్వళ్ళు, ఏ ఒకరో ఇద్దరో తప్ప నాటకాలకి రావడం నేను చూడలేదు. వాళ్లకి ఆ భాష అర్థమయ్యేది కాదట. ప్రహసనాల్లో ఆ హాస్యం వాళ్లకు తెలిసేది కాదట. నేను మటుకు చాలా ఆనందించేవాణ్ణి. ఒకరోజున ఏదో ఒక కామెడీ చూడ్డానికి వెళ్లాను. ఒంటరిగా రాగానే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఆమె కూడా ఒంటరిగానే వచ్చినట్లుంది. రెండో వైపు ఒక భార్యాభర్తలు, కొంచెం పెద్దవాళ్ళు కూర్చున్నారు. నా పక్కనున్న అమ్మాయికి అవతల ఒక యువదంపతులు కూర్చున్నారు. ప్రహసనం బ్రహ్మాండంగా ఉంది. ఒక రంగాన్ని మించి మరొక రంగం. అందులో సంభాషణ చాతుర్యం, ఆ సంభాషణలు నటీనటులు చెప్పే రీతుల్లో స్ఫురించే విపరీతార్థం ప్రేక్షకుల్ని చాలా ఆనంద తరంగాల్లో ఓలలాడిస్తున్నది. నాటకం 2వ అంకంలో నుంచి నా పక్కనున్న అమ్మాయి నాతో సంభాషించవలనని, నాకింకా చేరువకు రావాలని చేస్తున్న ప్రయత్నం కొంతసేపటికి గమనించాను. కాని నేనేమీ తెలియనట్టే, చూడనట్టే ఊరుకున్నాను. ఆ తర్వాత నాటకంలో ఏదో ఒక గొప్ప జోక్ వినబడ్డది. ప్రేక్షకులు కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతున్నారు. నటకుల సంభాషణ మాకేం వినబడ్డానికి వీల్లేనంత కోలాహలంగా ఉంది. ఆ ఘట్టంలో కడుపు పట్టుకొని నవ్వుతూ నవ్వుతూ నా పక్కనున్న యువతి ఓ బాయ్ అని అతి సహజంగా తన వారినెవరో కౌగిలించుకున్నట్లు ఆ నవ్వుల్లో నన్ను కౌగిలించుకొని ఓ సారీ మన్నించండి అంది. మన్నించడానికేముంది, చాలా బాగుంది అన్నాను నేను నవ్వుతూ. ఏమిటి అంది నా కేసు చూస్తూ. అబ్బే నాటకం చాలా బాగుంది అన్నాను. బ్యాడ్ బాయ్ అంది నా భుజం ఒక్కసారి నొక్కి. తరువాత అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ సీను మటుకు పదే పదే పునరావృతం అవుతూ ఉండేది. నేను ఏమీ అనలేక, ఏమన్నా అంటే మోటుగాను అనాగరికంగానూ ఉంటుందేమోనని సందేహించి ఊరుకున్నాను. నాటకం అయిపోయిన తర్వాతను బయట వసారాలోకి రాగానే ఆ అమ్మాయి నా కోసం అక్కడే నిలబడి నా పక్క నడుస్తూ నాతో మాట్లాడడం ప్రారంభించింది. ఏమండి నాటకం బాగుందా, మీరు బాగా ఆనందించారా అంది. నాటకం చాలా బాగుంది, చాలా ఆనందించాను. అందులో మీరు పక్కనుండడం వల్ల మరీ ఆనందించడానికి వీలు కలిగిందన్నాను. అలాగా, మాటలు చాలా నేర్చారే, మీరెంతకాలమైంది ఇక్కడికొచ్చి అంది.
నేనిక్కడికొచ్చి 1 సంవత్సరం కావస్తున్నది. మరిక్కడికొచ్చిన తర్వాతను మాటలు నేర్చుకోక తప్పుతుందా అన్నాను.
తప్పించుకోవాలంటే తప్పకేం చేస్తుంది అన్నది. మీరొక్కరూ వచ్చారే నాటకానికి, మీకు స్నేహితులెవరూ లేరా, అనగా యువతీమణులెవరూ లేరా, 7 నుంచి ఏ ఒక్కరూ పరిచయం కాలేదా అన్నది. ఎవరితోటి పరిచయం కాలేదు. నేనుగా ప్రయత్నించి పరిచయం చేసుకునేటంతా చొరవ లేకుండా ఉంది. నాకీ జీవితం కొత్త గనక ఇక్కడి పద్ధతులు అలవాట్లేక మీ బోండ్లతో మాట్లాడడం కొంచెం సిగ్గుగాను భయంగానూ ఉంటుంది అన్నాను.
సరే అయితే మీ భయం కొంత నేను పోగొడతాలేండి. ఈ పరిచయానికి లాంఛనప్రాయంగా మనమిక్కడ టీ పలహారం సేవిద్దాం రండి అని నేను సమాధానం చెప్పకుండానే హోటల్కి దారితీసింది.
నాటకాల్లోంచి సినిమాల్లోంచి విడుదలై వచ్చే జనంతోటి హోటలు కిక్కిరిసి ఉంది. ఎక్కడైనా కూర్చోడానికి ఒక్కడికి కూడా చోట్లేదేమో అనిపించింది. చాలామంది అక్కడున్న స్త్రీ పురుషాదులు ఇటువంటి దృశ్యానికి అలవాటు పడినవాళ్లైనా మా కేసి వింతగా చూడడం మొదలుపెట్టారు. నాకు కొంచెం బెదురుగాను సిగ్గుగాను ఉంది. నేను కొత్తవాణ్ణని ఈ అమ్మాయే సాహసించి నన్ను వెంట వేసుకొచ్చిందని అనుకున్నారని నా అనుమానం. ఇక్కడ చాలా ఇరుగ్గా ఉన్నట్టుంది, పోనీ ఇంకో చోటకెక్కడికైనా వెళ్దామా అన్నాను ఆ అమ్మాయితో.
ఇంకో 2 గంటల దాకా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది.
చూద్దాంలేండి, మనకిక్కడ చోటు దొరక్కపోదు అన్నది. అప్పటికే 11:30 అయింది. తెల్లవారుజామున 2-3 గంటల వరకు ఇలా జనం వచ్చి ఏదో మెక్కుతూ తాగుతూ తెల్లవారుజామున 3 గంటల దాకా కాలక్షేపం చేస్తారు కాబోలు. అప్పటి వరకు ఈ తిండేమిటి, ఈ తిరగడమేమిటి, వీళ్ళు నిద్రెప్పుడు పోతారు, ఉదయాన్నే పనిలోకెప్పుడు వెళ్తారు, వీళ్ళ వ్యవహారం అంతా తలక్రిందులుగా కనబడుతోంది. వీళ్ళేదో పెద్ద నాగరికులనుకుని వస్తే ఇలా ఉన్నారేమిటి, ఇదేమి నాగరికత అనుకున్నాను. ఇంతలోకే ఒక ఖాళీ స్థలం కనిపెట్టింది నా స్నేహితురాలు. నా చేయి పట్టుకొని గబుక్కున అక్కడికి లాక్కెళ్ళింది. అక్కడ లఘువుగానే పలహారం చేశాం. పలహారం చేస్తున్నంతసేపు నోరూరుకోకుండా ఆ అమ్మాయి గోణా గోణా ఏదో మాట్లాడుతూనే ఉంది. నన్ను 1,000,000 ప్రశ్నలు వేసింది. నేనా దేశం ఎందుకు వచ్చానని, ఎన్నాళ్లుంటానని, ఎక్కడుంటానని, నాకు సాయంకాలం కాలక్షేపం ఎలా అవుతుందని, నేను వచ్చి 1 సంవత్సరమైనా ఇంకా అక్కడ పిల్లలతో పరిచయం చేసుకోకుండా ఎలా ఉన్నానని, ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను అడుగుతూ ఏదో తింటూనే ఉంది. నా సమాధానాలు వింటూనే ఉంది, నా సమాధానాలు వింటూ వింటూ ఉన్నప్పుడు తింటూనే ఉంది. ఈ 2 పనులు తినడం మాట్లాడడం ఏకకాలంలో చేయడం నాకు కొంచెం ఇబ్బంది అయిందనిపించింది. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపిగ్గా కులాసాగా సమాధానాలు చెప్పాను. అంతసేపు ఆ అమ్మాయి మధ్య మధ్య నవ్వుతూ చాలా బాగా మాట్లాడింది. ఇక్కడేదో చాలా కాలం నుంచి స్థిరపడిపోయిన వారిలా ఉన్నారు, కానీ కొత్తవారిలా కనబడ్డం లేదే, అసాధ్యంలా ఉన్నారు. మీ దగ్గర ఎలాగైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలనిపిస్తోంది అంటూనే నెమ్మదిగా నాతో నడుస్తూ ట్రామ్ దాకా వచ్చి అక్కడ కూడా నిలబడి, ఈవేళ మిమ్మల్ని కలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఈ ఊరికి కొత్తే, ఇక్కడ పుట్టిందాన్ని కాను, ఇక్కడ ఉద్యోగానికొచ్చి ఒంటరిగా ఉంటున్నాను. నాకున్న స్నేహితులెవ్వరూ అట్టే మంది లేరు. మీరేమనుకుంటున్నారో కానీ అందరితో పరిచయం చేసుకునే చొరవ నాకు లేదు. మీ దేశస్థుల్ని ఈ ఊళ్ళోనే మొదటిసారిగా చూశాను. ఎవరితోటైనా పరిచయం చేసుకొని మీ దేశం సంగతి సందర్భాలు తెలుసుకుందామని ఎంతో కుతూహలపడుతున్నా ఎవరితోటి తెగించి మాట్లాడలేకపోయేదాన్ని. నేను ఇదివరకు చూసిన వాళ్ళు చాలా గడసర్లు, తొందరపాటు మనుషుల్లా కనబడ్డారు. అంచేతను ఒకరిద్దరూ నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా నేను మాట్లాడకుండా చక్కా పోయేదాన్ని. మీరెందుకో చాలా పసివారుగాను అమాయకులుగాను కనబడ్డారు. అంచేతను సాహసించి మీతో మాట్లాడాను. మీరేమనుకున్నారో ఏమిటో, ఇంకా మన ఎవరిదారి వాళ్ళది, నేను ఒంటరిదాన్నే, ఇప్పటికే ఇంటికి ఎందుకు రాలేదా అని మా ల్యాండ్లేడీ ఏవేవో ఊహించుకుంటూ ఉంటుంది. అంచేతను నాకిక సెలవిస్తారా అంది. నాక అమ్మాయిని చూస్తే, చెప్పిన మాటలు వింటుంటే ఆ అమ్మాయి చెప్పిందంతా నిజమనిపించింది. మీ పరిచయం నాకు చాలా సంతోషదాయకంగానే ఉంది. అప్రయత్నంగానే ఆప్తులు ఎవరో ఒకరు తటస్థపడుతూ ఉంటారు అని అన్నాను. ఇక మనం కలుసుకునే అవకాశం ఉండదు కాబోలు అంది ఆ అమ్మాయి కొంచెం దీనవదనంతో. ఏం ఎందుకుండదు, మళ్ళీ ఏ సినిమాలోనో ఏ నాటకంలోనో అన్నాను నవ్వుతూ. అంతేనా, మనం పోనీ విడిగా కలుసుకొని ఏ కొండల మీదకో పార్కుకో పోయి కులాసాగా కబుర్లు చెప్పుకోకూడదా అంది. ఎందుకు చెప్పుకోకూడదు, అలాగే కలుసుకుందాం అన్నాను. వెంటనే ఆదుర్దాగా ఎప్పుడు ఎక్కడా అంది. అది నీ ఇష్టం, నువ్వే చెప్పు నీకెప్పుడు తీరికవుతుందో, ఎక్కడ కలుసుకుంటే బావుంటుందో అన్నాను. ఆ అమ్మాయి ఎంతో సంతోషంతో, అయితే మనం రేపు, మాకు సెలవు కూడా కనుక రేపు మధ్యాహ్నం 4 గంటలు కలుసుకుందామా, అప్పుడేదన్నా సినిమా చూసి కాసేపు షికారుకు వెళ్ళి కులాసాగా కబుర్లు చెప్పుకుందామా అంది. హో అలాగే తప్పకుండా కలుసుకుందాం అనగానే ఆ అమ్మాయి ముఖం ఎంతో సంతోషంతో వికసించింది. తనే నా చేతిని తన 2 చేతులతోనూ ఊపి మారు మాట్లాడకుండా తిరిగి చూడకుండా ఒక్క పరుగున చక్కాబోయింది. నేను కాసేపు అలాగే ఆ పిల్లవైపే చూస్తూ నిలబడిపోయాను. ఎంతసేపు నిలబడ్డానో నాకు తెలీదు. అక్కడికి ట్రామ్ రావడం, జనం గబగబా ఎక్కడం తెలుసుకొని నేను ఎక్కడానికి ప్రయత్నం చేసి చాలా సమర్థంగా ఉండడం చేత కులాసాగా నడిచి వెళ్దామనిపించి బస్ దాకా నడక ఆరంభించాను. దారిలో ఒకరిద్దరు పిల్లలు నా కేసు చూసి నవ్వారు. నేను నా దారిని పోవడం చూసి నో గుడ్ అంటూ చక్కపోయారు. ఒకరిద్దరు నన్ను చూసి కన్నుగీటారు. నేను పలక్కపోయేసరికి దగ్గరకొచ్చి హలో జానీ అన్నారు. నువ్వు పొరపాటు పడ్డావు, నేను జానీన్ కాను అని ముందుకు వెళ్ళిపోయాను. టూ యంగ్ అనుకుని నవ్వుకుంటూ వాళ్లు వెళ్ళిపోయారు. దారినిపోయేవాళ్లు, యువతి యువకులు పరస్పర ఆలింగనాల్లో నడుస్తూ ఈ వేడుక చూస్తూ నవ్వుతూ చక్కపోయారు. ఎవరో ఒక నడివయసులో ఉన్న ప్రేమికులో దంపతులో ఎవరో ఇద్దరు నన్ను పలకరించడం, నేను మాట్లాడకపోతే వాళ్లు నన్ను చెయ్యి పట్టుకొని నన్ను ఆపడానికి ప్రయత్నించడం, నేను నెమ్మదిగా చెయ్యి విదిలించుకొని సారీ గుడ్ నైట్ అని రావడం వాళ్ళు గమనించి దట్స్ రైట్ యంగ్ మ్యాన్, యు హ్యావ్ గాట్ టు బి జాలీ కేర్ఫుల్, మంచి పని చేశావు నాయన, కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్లతో అని వాళ్ల దారిన వాళ్లు చక్కపోయారు. నేను నా బస్కు చేరుకునేటప్పటికీ 12 అయ్యింది. యజమానురాలు పిల్లలు గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు, చడి చప్పుడు లేదు. నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్లాను. నా గదిలో బల్లమీద కాసిన వేడి పాలు, వెన్న రాసిన 2-3 రొట్టెముక్కలు పెట్టుంచింది మా ఇంటి యజమానురాలు. నేను పాలు మట్టుకు తీసుకొని ఈ వేషం తీసేసి పైజామా తొడుక్కొని కాసేపు ఆ రాత్రి జరిగిన సంఘటనలు తలుచుకుంటూ నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకొని పడుకున్నాను.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.